ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
రైతు సోదరులకు మా నమస్కారాలు. చేను కబుర్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతివారం లాగే ఈ వారం కూడా ఒక మంచి అంశంతో మీ ముందుకు వచ్చేశాం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ కళాశాల విద్యార్థులం. ఈ వారం అంశం పోషకధాతు లోపాలు మరియు వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. ఇందులో భాగంగా రాములమ్మ, సుజాతమ్మ అనే ఇద్దరు మహిళా రైతులు మరియు వ్యవసాయ అధికారిని మధ్య సంభాషణని మనం విందాం. ఇందులో రాములమ్మగా తనుజ, సుజాతమ్మగా దీపిక, వ్యవసాయ అధికారినిగా రీతు.
ఏందమ్మా రాములమ్మ, బావున్నావా? మీ కొడుకు పెళ్లి ఎలా జరిగింది?
హా, బాగున్నాను సుజాతమ్మ, అంతా బానే జరిగింది.
మరి మీ కోడలెలా ఉంది?
బాగుంది సుజాతమ్మ.
మరి ఇంతటి మండుటి ఎండలో పొలంలో ఏం చేస్తున్నావు?
ఏం చెప్పమంటావు, పెళ్లి పనుల్లో పడి వారం రోజులు పొలం దిక్కు రాకపోయేసరికి పంటలు చేజారిపోయాయి సుజాతమ్మ.
అవునా, అంతలో ఏమైపోయింది రాములమ్మ?
ఏమో సుజాతమ్మ, మీ ఆయనకు తెలుసుంటది కదా, కొంచెం అడగరాదమ్మా?
ఆ సరే, తప్పకుండా రాములమ్మ.
అదే రోజు రాత్రి తిన్న తరువాత,
సుజాతమ్మ ఉన్నావా?
ఆ ఉన్నా ఉన్నా రాములమ్మ, వస్తున్నా.
తిన్నావా సుజాతమ్మ?
తిన్నా రాములమ్మ, నువ్వు తిన్నావా?
ఆ తిన్నాను, కానీ మరేమైంది, మీ ఆయన్ని అడిగావా?
హా అడిగిన రాములమ్మ. నువ్వు చెప్పిన తర్వాత నేను మా ఆయన కలిసి పొలంకి వెళ్ళాము. మా పొలంలో కూడా ఇలాంటి లక్షణాలే కనిపించాయి.
అయ్యో అవునా సుజాతమ్మ, మరి ఏం చేశారు?
చూసిన వెంటనే మా ఆయన కూడా ఏం తోచలేదమ్మా. ఆయన మన మండల వ్యవసాయ అధికారి గారికి ఫోన్ చేశారు.
అట్లనా, ఏమన్నారు? మరి
రేపు పొద్దుగాలే వచ్చి పంట చూస్తాను అని అన్నారు రాములమ్మ.
అవునా, సరే మరి రేపు పొద్దుగాల కలుద్దాం. వ్యవసాయ అధికారి రాగానే నన్ను పిలువు.
సరే సరే రాములమ్మ, తప్పకుండా పిలుస్తాను.
మరుసటి రోజు పొద్దున్న,
సుజాతమ్మ ఏంటి మన వ్యవసాయ అధికారి ఇంకా రాలేదు?
అదిగో మేడం మాటల్లోనే వచ్చేశారు. నమస్కారం మేడం.
నమస్కారం మేడం.
నమస్కారం నమస్కారం, ఎలా ఉన్నారు?
బాగున్నాం మేడం, కానీ మా పొలం సంగతే ఏంటో తెలియట్లేదు.
ఏమైంది రాములమ్మ, అంత దిగులు చెందుతున్నావు?
ఏమో మేడం, నిన్న వెళ్లి పొలాన్ని చూస్తే ఇన్ని రోజులు పెట్టిన పెట్టుబడి అంతా వృధా అయినట్టు, చేసిన శ్రమ అంతా గంగపాలైనట్టు అనిపిస్తుంది మేడం.
అయ్యో రాములమ్మ, ఏమీ వృధా కాదులే, నేను వచ్చానుగా, ఏమైందో చూసి చెప్తాన్లే.
అదే నమ్మకంతో ఉన్నా మేడం.
అది సరే, కాని కొడుకు పెళ్లి ఎలా జరిగింది?
హా, ఆడావిడిలో పడే తీరిక లేక పొలం మీద ధ్యాసే పెట్టలేదు.
అవునా, మీ ఆయన పిలిచాడు కాని నేను పనిలో పడి రాలేకపోయాను.
పెళ్లి అయితే బాగానే జరిగింది మేడం.
ఇంకా కొత్త కోడలు వచ్చింది, అత్త అయిపోయింది మేడం రాములమ్మ.
ఆ అవును అవును సుజాతమ్మ,
వచ్చేయాడు. నువ్వు కూడా అత్త అవుతావులే సుజాతమ్మ.
మీ ఆయన ఏడు సుజాతమ్మ, కనబడడం లేడు.
కొంచెం పనుందని ఇలా ఊర్లోకి ఇప్పుడే వెళ్లాడమ్మా.
సరే, అప్పటి వరకు మనం పొలం చూసి వద్దాం.
గట్లనే మేడం, వెళ్దాము.
కాసేపటి తర్వాత పొలం దగ్గర,
ఇదిగోండి మేడం, ఇదే మా పొలం. ఈసారి ఉన్న 5 ఎకరాలలో కొంత వరి, కొంత మొక్కజొన్న వేశాం.
హా సరే రాములమ్మ, ఒక్కొక్క పంట చూద్దాం పదా.
సరే మేడం, ఇక్కడే వరి పంట ఉంది, చూద్దాం.
హా పదమ్మా, చూద్దాము.
ఇదిగో చూడు మేడం, పైన పైన ఆకులన్నీ పసుపచ్చగా మారుతున్నాయి. అదేంటి మేడం, జింకుధాతు లోపం అంటే ఏంటి?
ఏమీ లేదమ్మా, మనం సరియైన పోషక ఆహారం తీసుకోనప్పుడు ఎలాగైతే మనకు రక్తహీనత, ఎముకల ఎదుగుదల లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయో అదే విధంగా నేలలో కొన్ని పోషకాలు ఉంటాయి. అవి లోపించినప్పుడు పంటలలో పోషక లోప లక్షణాలు కనిపిస్తాయి. అందులో జింక్ ధాతు లోపం అనేది ఒకటి.
మరి జింక్ లోపం యొక్క లక్షణాలు ఏంటి?
లక్షణాలు ఎలా ఉంటాయంటే, లేత ఆకులు ఈనేల మధ్య పసుపు రంగు దాల్చి మచ్చలు ఏర్పడి ఎర్రగయ్యి రాలిపోతాయి. పంట యొక్క ఎదుగుదల తగ్గిపోతుంది.
అయ్యో, ఎదుగుదల తగ్గిపోతుందా? మరి ఇప్పుడు ఏం చెయ్యాలి మేడం? ముందే ప్రతి ఏడాది పంట దిగుబడి తగ్గిపోతుంది, ఈ ఏడు కూడా పంట నష్టం అయ్యేటట్టుంది.
ఏం గాబరపడుకు రాములమ్మ, దానికి తగిన నివారణ చర్యలు నేను చెప్తాను కదా.
అదేంటో దయచేసి కొంచెం చెప్పండి మేడం.
మనకు జింక్ సల్ఫేట్ అనేది వ్యవసాయ కార్యాలయంలో రాయితీ కింద దొరుకుతుంది. అలాగే ఏ ఎరువుల దుకాణంలోనైనా మనకు ఇది దొరుకుతుంది.
మరి దీన్ని ఎలా వేసుకోవాలి, ఎంత వేసుకోవాలి కొంచెం చెప్పండి మేడం.
మనం ఎకరానికి 20 కిలోలు ఈ జింక్ సల్ఫేట్ ను ఆఖరి దుక్కిలో వేయాలి. అయినా కూడా పైరుపై ఈ లోప లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ను 7 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే సరిపోతుంది రాములమ్మ.
సరే మేడం, అలాగే వేస్తాం. సుజాతమ్మ, మీ జొన్న పంటలో కూడా ఇలాంటి లక్షణాలే చూసానన్నావు కదా, ఒకసారి మేడంకి మీ పంట కూడా చూపెడదామా?
అవును మేడం, మా జొన్న పంటలో కూడా ఇలాంటి లక్షణాలే కనిపించాయి.
చూడండమ్మా, మీరు చెప్పింది కూడా నిజమే. ఈ పోషక లోపం అనేది ప్రత్యేకంగా ఒకే పంటకి పరిమితం కాదు. నేలలో పోషక స్థాయిని బట్టి, నేలలో వేసే పంటను బట్టి ఇవే లక్షణాలు వేర్వేరు పంటలలో కనిపిస్తాయి.
అయితే మేడం, నేను కూడా రాములమ్మ లాగానే ఈ విధంగా నివారణ చర్యలు తీసుకోవాలా?
హా, నువ్వు కూడా రాములమ్మ లాగానే ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ ఆఖరి దుక్కిలో వేయాలి. అయినా కూడా పైరుపై ఈ లోప లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ను 7 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసి వెయ్యాలి సుజాతమ్మ.
అలాగే మేడం.
మేడం, మరి మా మొక్కజొన్నలో కూడా ఆకులు పసుపుబారుతున్నాయి, దానికి కూడా జింక్ సల్ఫేట్ వేయమంటారా?
అది కాదు రాములమ్మ, పసుపుబారిన ప్రతిదీ జింక్ ధాతు లోపమే కాదు. ఒకసారి మనం వెళ్లి పంటను చూద్దాం, అయితే ఏ లోపం ఉందో తెలుస్తుంది.
సరే మేడం, ఇదిగోండి ఆకులన్నీ పసుపుబారిపోయినాయి, ఇక్కడ ఏ లోపం అయి ఉండొచ్చు?
చూడు రాములమ్మ, ఇక్కడ ముదురాకులు మాత్రమే లేత పసుపు రంగుగా మారి పాలిపోయి వడలి రాలిపోతున్నాయి. ఇది నత్రజని లోపం వలన ఈ పంటలో ఇలా జరుగుండొచ్చు.
మళ్ళీ నత్రజని లోపం ఏంటి మేడం? అక్కడ కూడా ఆకులు పసుపు బారినాయి, ఇక్కడ కూడా పసుపు బారినాయి కదా,
మరి వీటిలో తేడా ఏంటి మేడం?
సరి అయిన ప్రశ్న అడిగావు సుజాతమ్మ. చూడండి, అక్కడ జింక్ లోపంలో లేత ఆకులు యొక్క ఈనేల మధ్యలో పసుపు రంగుగా మారి ఎర్రగయ్యి రాలిపోయినాయి. కానీ నత్రజని లోపం వలన ముదురు ఆకులు లేత పసుపు రంగుగా మారి పాలిపోయి వడలి రాలిపోతాయి.
అట్లనా మేడం? మరి నత్రజని లోపానికి ఏం వేసుకోవాలి?
ఏమీ లేదమ్మా, మీరు పంట వేసే ముందు దుక్కిలో యూరియా ఏమైనా వేసుకున్నారా?
ఆ, వేసాం మేడం.
అయినా కూడా మనకు ఈ లోపం కనిపిస్తుంది, చూసారా?
అవును మేడం, మరి ఇప్పుడు ఏం చేయాలి?
అయితే మనం ఎకరానికి 8 కిలోల నత్రజనిని ఆఖరి దుక్కిలో వేసినప్పటికీ ఈ లక్షణాలు కనిపిస్తే 20 గ్రాముల యూరియా లీటర్ నీటికి కలిపి పంటపై 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే సరిపోతుంది.
అట్లనే మేడం.
మేడం, ఒకసారి నా పత్తి చేను కూడా దగ్గరలోనే ఉంది, చూద్దామా?
తప్పకుండా సుజాతమ్మ, పదా చూద్దాం.
ఇటు చూడు మేడం, ఆకులన్నీ ఎలా ఎర్రబడిపోయాయో.
ఇది కూడా ఒక పోషక లోపమే సుజాతమ్మ.
ఇట్లనా మేడం? మరి ఇది దేని వల్ల అవుతుంది?
ఇది మెగ్నీషియం అనే పోషక లోపం వలన ఇలా అవుతుంది సుజాతమ్మ. ఇందులో ముదురాకుల యొక్క అంచులు పసుపు రంగుగా మారుతాయి, తరువాత ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. ఆకులు ఈ నేల మాత్రం రంగు మారకుండా ఆకుపచ్చగా ఉంటాయి.
అట్లనా? దీన్ని ఎలా సవరించుకోవాలి? దీనికి ముందు వాటిలాగా ఏమైనా నివారణ చర్యలు ఉన్నాయా మేడం?
చూడు సుజాతమ్మ, లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున మెగ్నీషియం సల్ఫేట్ ను కలిపి వారం 10 రోజుల పరిధిలో 2 సార్లు పిచికారీ చెయ్యాలి. ఇది పొటాషియం ఎక్కువగా ఉన్న నేలలో కనిపిస్తాయి సుజాతమ్మ.
పొటాషియం అంటే ఏంటి మేడం?
ఇది కూడా పంటకు కావాల్సిన పోషకమే రాములమ్మ.
అట్లనా మేడం? మరి ఇది కూడా లోపిస్తుందా?
హా, ఇది కూడా లోపిస్తుంది.
మరి దీని లక్షణాలు ఎలా ఉంటాయి మేడం?
ఏమీ లేదు రాములమ్మ, దీని వలన ఈ నేల మధ్య ఆకుపచ్చ రంగుల్ని కోలిపోయి ఆకులు అంచులు వాడిపోయి లోపలికి ముడుచుకుపోతాయి.
హా, ముడుచుకుపోతాయా? నా పసుపు పంటలో అలాంటి లక్షణాలే చూశాను మేడం.
అవునా సుజాతమ్మ?
అవును మేడం, నేను కూడా చూశాను.
సరే, మనం ఒకసారి వెళ్లి చూద్దాం పదండి.
సరే మేడం, పోదాం రండి.
సరిగ్గా చెప్పావు సుజాతమ్మ, నీ పసుపు పంటలో పొటాషియం లోపముంది.
మరి దీనికి ఏం చేయాలి మేడం?
ఏమీ లేదమ్మా, ఎకరానికి 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను ఆఖరి దుక్కిలో వేసుకుంటే సరిపోతుంది.
ఆఖరి దుక్కిలోనా మేడం? సరే, నేను తప్పకుండా వేసుకుంటాను.
చూసారు కదమ్మా, ప్రతి చేనులో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల మెగ్నీషియం లోపం వచ్చింది. అదే విధంగా తక్కువగా ఉండడం వలన పసుపులో బుడతలు చూసారా? ఇదే విధంగా ఒకే పోషక నేలలో ఎక్కువగా ఉన్నా ప్రమాదమే, మరి తక్కువగా ఉన్నా ప్రమాదమే. కావున మనం వాటిని సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే వేసుకోవాలి.
మాకు తెలియదు కదా మేడం, ఎంత మోతాదులో వేసుకోవాలనేది.
అందుకే కదమ్మా చెప్పాను మొన్న మీటింగ్ లో, భూసార పరీక్ష తప్పకుండా చేయించుకోవాలని.
హా, అలాగే మేడం, ఈసారి నుండి మేం తప్పకుండా భూసార పరీక్షలు చేయించుకుంటాము.
అమ్మో, పంటలో ఇన్ని పోషక లోపాలు ఉంటాయా?
హా, అవును, ఇంకా చాలా ఉంటాయమ్మా.
అవును మేడం, నేను పోయినసారి వేరుశెనగ పంట వేశాను. ఇందులో గింజలు నిండక పల్లికాయలు అన్ని తాలుకాయలుగా మారి దిగుబడి చాలా తక్కువ వచ్చింది.
అది కూడా ఒక పోషక లోపమే సుజాతమ్మా.
అట్లనా మేడం, నేను ఈసారి కూడా వేరుశెనగ పంట వేద్దాం అనుకుంటున్నాను. పంట పోయినసారి లాగా అలా జరగకుండా ముందు జాగ్రత్తగా ఏమైనా చెప్తారా మేడం?
చెప్తానమ్మా, అది కాల్షియం పోషక లోపం వల్ల వస్తుంది. ఇది లోపిస్తే నువ్వు చెప్పిన విధంగా కాయలు గింజలు నిండక తాలుకాయలుగా మారి దిగుబడి తగ్గుతుంది. దీని నివారణ ఎకరానికి 200 కిలోల జిప్సం ను పూత దశ పూర్తయి ఊడలు దిగే సమయములో మొదళ్ల దగ్గర వేసి మట్టిని ఎగదోయాలి. ఇలా చెయ్యడం వలన గింజలు పూర్తిగా నిండి దిగుబడి పెరగడమే కాకుండా గింజలలో ఉండే నూనె శాతం కూడా పెరుగుతుంది. అదే కాకుండా జిప్సం వెయ్యడం వలన భూమి వదులయ్యి ఊడలనేవి సులువుగా నేలలోకి చొచ్చుకుపోతాయి.
సరే మేడం, నేను ఈసారి వేరుశెనగ పంటలో ఈ విధంగానే చేస్తాను.
సరేనమ్మా, చెప్పింది అర్థమైంది కదా మీకైతే?
అర్థమైంది మేడం, కాకపోతే ఆ ఎరువుల పేర్లు ఒక చిన్న చీటి ముక్క మీద రాసివ్వండి మేడం.
సరే సుజాతమ్మ, తప్పకుండా రాసిస్తాను. ఇదిగో ఈ పేపర్ తీసుకో సుజాతమ్మ, తీసుకొని దీని ప్రకారం ఎరువులు వాడండి. ఈసారి పంట వేసే ముందు భూసార పరీక్ష తప్పకుండా చేయించుకోండి.
సరే మేడం, ఇన్ని విషయాలు మాకు చెప్పినందుకు మీకు ధన్యవాదములు.
చాలా చాలా ధన్యవాదాలు మేడం మీకు.
సరే రాములమ్మ, సుజాతమ్మ, నేను వెళ్లి రానా మరి.
సరే మేడం.
మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన చిరునామా: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్ర నగర్, హైదరాబాద్. పిన్ కోడ్ 500030. డాక్టర్ టి అంజయ్య, నేల విజ్ఞాన శాస్త్రం, భూ విజ్ఞాన విభాగం.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేలుక బుర్లు.
ఈ వారం మన చేను కబుర్లలో తెలంగాణ హస్తకళలు గురించి తెలుసుకుందాం. హస్తకళలు అనగా చేతితో గాని లేదా యంత్రంతో కాని వస్తువులను తయారు చేయడం, మరియు ఆ వస్తువులు అనేవి కొన్ని కళాత్మక లేదా ఆకర్షణీయమైన విలువలు కలిగి ఉండాలి. ఆ వస్తువులతో ప్రయోజనాలు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. తెలంగాణ హస్తకళలు ఇప్పటికీ ఎంతో సామర్థ్యంతో అసాధారణమైన రకరకాల హస్తకళలను తయారు చేస్తున్నారు. అవి సూది క్రాఫ్ట్, రాతి క్రాఫ్ట్ మరియు బంజారా క్రాఫ్ట్, బిద్రీ క్రాఫ్ట్, నిర్మల్ క్రాఫ్ట్, కాంస్య క్రాఫ్ట్. ఇవన్నీ తెలంగాణ జీవనాధారంలో ఒక భాగం. తెలంగాణ హస్తకళలు వారి సాంస్కృతిక సాంప్రదాయ పద్ధతిలో ఉంటాయి. తెలంగాణలో అన్ని ఇంచుమించు అన్ని ప్రాంతాల నుంచి ఉంటాయి. తెలంగాణలో ఈ హస్తకళలు చేసేవారు హస్తకళల పరిశ్రమ మీద ఆధారపడి ఉంటున్నారు. తెలంగాణలో పలు ప్రాంతాలు ఈ హస్తకళలను ప్రసిద్ధి చెందినవి. తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, కొయ్యబొమ్మలకు మరియు నిర్మల్ పెయింటింగ్ కి బాగా ప్రసిద్ది చెందింది. వరంగల్ జిల్లా పెంబర్తి ఇత్తడు సామానుల తయారీకి ప్రసిద్దిగాంచింది. ఈ హస్తకళలు ఎక్కువగా ముడి పదార్థాల నుంచి తయారు చేస్తున్నారు. ఇటువంటి హస్తకళల ఉత్పత్తులు ప్రయోజకరంగా చేస్తారు. ఈ హస్తకళలు ఎలాంటివి అంటే సౌందర్యాన్ని మరియు కళాత్మకంగా లేదా ఆకర్షణీయంగా లేదా సృజనాత్మకంగా మరియు సాంప్రదాయంగానూ తయారు చేస్తారు. తెలంగాణలో ఈ హస్తకళలు వారి గ్రామీణ కళలకు ప్రసిద్ధి చెందినవి. తెలంగాణలో ముఖ్యంగా ఉన్న హస్తకళలు బంజారా నిడిల్ క్రాఫ్ట్, బిద్రీ క్రాఫ్ట్, నిర్మల్ క్రాఫ్ట్, కాంస్యా క్రాఫ్ట్, డోక్రా క్రాఫ్ట్ ఉన్నాయి. ఈ హస్తకళలను భారతదేశ ప్రజలే కాకుండా అంతర్జాతీయ పర్యాటకులు కూడా ఎంతో ప్రేమిస్తారు. నిర్మల్ క్రాఫ్ట్, నిర్మల్ కళలు మరియు నిర్మల్ పెయింటింగ్. భారతదేశంలోని నిర్మల్ బొమ్మలు లేదా నిర్మల్ కొయ్య బొమ్మలు కొయ్యతో చెక్కబడినవి. ఇవి తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నిర్మల్ అనే పట్టణంలో తయారు చేయబడినందుకు వీటికి నిర్మల్ బొమ్మలు అనే పేరు వచ్చింది. నిర్మల్ పట్టణం కొయ్య బొమ్మలకు మరియు నిర్మల్ పెయింటింగ్ కి ప్రసిద్ధి చెందినవి. నిర్మల్ నగరంను బొమ్మల భూమి అని పిలుస్తారు. చరిత్ర: ఈ బొమ్మలకు సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. కర్రలతో కొయ్య బొమ్మలను చేసి చిత్రమైన బొమ్మలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. కర్రలను సేకరించడం, వాటిని ఆరబెట్టి తగిన ఆకారాలుగా చెక్కి బొమ్మలుగా తీర్చిదిద్దడం, వాటికి పెయింటింగ్ వేయడం, విక్రయించడం లాంటివి కొందరు తరతరాలుగా చేస్తున్నారు. పక్షులు, జంతువులు, ఫలాల లాంటి కొయ్య బొమ్మలే కాకుండా వర్ణ చిత్రాలకు కూడా నిర్మల్ పేరు గాంచినది. 1955లో ఈ నిర్మల్ కొయ్య బొమ్మల సహకార సంస్థను ఏర్పరిచినారు. నిర్మల్ సంస్థానాన్ని పరిపాలించిన నిమ్మనాయుడు దేశం నలుమూలలా నుంచి కళాకారులను నిర్మల్ కి రప్పించి చేతి కళలను అభివృద్ధి పరిచారు. అందుకే అతని పేరు పైనే ఆ పట్టణానికి నిర్మల్ అనే పేరు వచ్చింది. తయారీ విధానం: ఇక్కడ కళాకారులు తయారు చేసే బొమ్మల సహజత్వం ఉట్టిపడేలా ఉండి మన దేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా ప్రఖ్యాతి గడించాయి. ఈ బొమ్మలకు అడవులలో లభించే పోనిక కర్రను ఉపయోగిస్తారు. వనమూలికలను, సహజమైన రంగులను ఉపయోగించి ఈ బొమ్మలను సజీవంగా ఉండేటట్లు తయారు చేస్తారు. అందువలన ఈ బొమ్మలు అందరినీ ఆకర్షిస్తాయి. పోనిక కర్రను తెచ్చి కావలసిన రీతిలో వాటిని తయారు చేసుకుని బొమ్మ ఆకారానికి మలుస్తారు. చింతగింజల పిండితో తయారు చేసిన జిగురుతో చిన్న చెక్క ముక్కలను కావలసిన రీతిలో చెక్కి ఆ బొమ్మలకు అతికించి ఒక స్వరూపం కల్పిస్తారు. ఆ తరువాత బొమ్మను ఎండలో ఆరబెట్టి రంగులు వేస్తారు. అడవులలో దొరికే ఆకుపసర్లను సహజ రంగులుగా ఉపయోగించి బంగారు వర్ణాన్ని తయారు చేస్తారు. వివిధ నిర్మల్ బొమ్మల ఆకారాలు: ఈ కళాకారులు తయారు చేసే బొమ్మల్లో పక్షులు, జంతువులు, కూరగాయలు, ద్రాక్ష పండ్లు, లవంగాలు, యాలకులు, అగ్గిపెట్టె, సిగరెట్లు తదితరమైనవి ఉంటాయి. ఈ కళాకారులు తయారు చేసిన లవంగాలు, యాలకులు, తమలపాకులు, సిగరెట్ పెట్టెలను చూస్తే సహజత్వాన్ని మరిపిస్తాయి. దీనికి తోడు ఈ కళాకారులు వేసే పెయింటింగ్స్ కూడా గొప్పగానే ఉంటాయి. మునికోపం వల్ల శిలారూపం దాల్చిన గాంధర్వ కన్య, యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసే గీత బోధనలు ప్రకృతి సహజంగా ఏర్పడిన చిత్రాలు, దేవతా చిత్రాలు నిర్మల్ కళాకారుల చతురతకు అద్దంగా నిలుస్తున్నాయి. నిర్మల్ పెయింటింగ్స్: రామాయణం, మహాభారతం వంటి పురాణాలపైన వేసిన ఆయిల్ పెయింటింగ్స్ ప్రపంచ ప్రఖ్యాతిని పొందాయి. నిర్మల్ కళాకారుల నైపుణ్యంలో ఇండియన్ మరియు మొఘల్ స్కూల్ ఆఫ్ శైలి స్పష్టంగా కనబడుతుంది. గోడకు వేలాడదీసే పరికరాల్లో నిర్మల్ హస్తకళలు, అందమైన లక్కతో చేసే ఫర్నిచర్, బొమ్మలు, ట్రేలు, గిన్నెలు, పుస్తకాలు, పెద్ద తెరలు, ఇతర అలంకరణ వస్తువులు ఉన్నాయి. మూలిక సహకారంతో తయారు చేసిన నిర్మల్ బొమ్మలు సహజమైన బంగారు మెరుపుతో ఉంటాయి. నిర్మల్ బొమ్మలను అలంకరించడానికి ప్రత్యేకమైన ఆయిల్ పెయింటింగ్స్ ని వాడతారు. టెంపుల్ టౌన్ గా పిలువబడే నిర్మల్లో అనేక ఆలయాలు నిర్మల్ కోట గ్రామీణ పర్యాటకానికి మరింత వన్నె తెస్తుంది. బిద్రీ కళ: బిద్రీ అనేది ఒక లోహ కళ. ఇది నల్లని వస్తువులపై బంగారు, వెండి తీగల అల్లిక ద్వారా చేసే కళ. ఇది ప్రధానంగా బీహార్లో ప్రారంభమైన తరువాత తెలంగాణలోని హైదరాబాద్ కి విస్తరించింది. చరిత్ర: మొదట ఈ కళ పర్షియా నుండి బహమనీ సుల్తానుల ద్వారా 14వ శతాబ్దంలో బీహార్ కి చేరింది. బీహార్ లోని పలు ప్రాంతాలకి అనేక మంది కళాకారులు వలసలు రావడం ద్వారా బీహార్ లోని ఈ కళను అధికంగా చేసేవారు. వారు హైదరాబాద్ నవాబుల వద్దకు ఈ వస్తువులను అమ్మడానికి తీసుకురావడం చేసేవారు. అలా మొదలైన వారి అమ్మకాలు అధికంగా ఉండడం వలన క్రమంగా హైదరాబాద్ చుట్టుప్రక్కల పలు ప్రాంతాలలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ కళ హైదరాబాద్ లో ఎక్కువగా అభివృద్ధి చెందినది. తయారీ విధానం. బిద్రి కళ ప్రధానంగా అలంకరణకు వాడే వస్తువులపై ఉంటుంది. కుందేలు, బొత్తములు, కుండలు, పాత్రలు వంటి వాటిపై చేస్తారు. వీటి తయారీకి కావలసిన మట్టి ఒక రకమైన మట్టి. ఇది ఎక్కువ బీహార్ పరిసర ప్రాంతాలలో దొరుకుతుంది. కాపర్ మరియు జింక్ మిశ్రమంతో చేసిన లోహం మీద వెండి లేదా బంగారు తీగలను ఉపయోగించి చేస్తారు. ద్రవరూపంలో ఉండే ఈ మిశ్రమాన్ని కావలసిన ఆకారంలోకి వచ్చేలా అచ్చులలో పోస్తూ చల్లార్చుతారు. అవి నలుపు రంగుకి మారేలా కాపర్ సల్ఫైడ్ ని పూత పూస్తారు. దానిమీద కావలసిన డిజైన్లని గీస్తారు. సన్నని సూదులతో డిజైన్ వెంబడి రంధ్రాలు చేస్తూ వాటి గుండా సన్నని వెండి తీగలను ఉపయోగిస్తూ అవి ఊడకుండా చిన్నగా సుత్తితో కొడుతూ గట్టిగా అతుక్కునేలా చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఆ వస్తువులను నానబెడతారు. అప్పుడు నల్లని పొర ఊడిపోయి తెల్లని డిజైన్ గా మెరుస్తూ కనిపిస్తుంది. తర్వాత ఆ కళాఖండము నల్లగా మెరిసేందుకు బీహార్ ప్రాంతాలలో దొరికే ఒక విధమైన మట్టి వాడుతారు. అమోనియం క్లోరైడ్, కాపర్ సల్ఫైట్, నైట్రైట్ సోడియం క్లోరైడ్, పొటాషియం నైట్రైట్ల మిశ్రమంతో ఈ మట్టిని కలిపి ఆ వస్తువులకు మెత్తగా పూసి వాటిని వేడి చేస్తారు. ఆ మిశ్రమం వెండి బంగారు తీగలను తప్ప మిగిలిన భాగాన్ని అంతటిని నల్లగా మారుస్తుంది. డోక్రా క్రాఫ్ట్. ఈ డోక్రా కళలకు 4000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ డోక్రా కళలు మధ్య మరియు తూర్పు భారతదేశంలో అధికంగా ఉత్పత్తి చేస్తున్నారు. ముందుగా ఈ కళలు దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉండేవి. ఈ డోక్రా కళలను చేతితో తయారు చేస్తారు. ఈ హస్తకళలు ఆదిలాబాద్, గిరిజన ప్రాంతాలలో అధికంగా కనిపిస్తాయి. ఈ హస్తకళలు ఎక్కువగా సహజత్వం మరియు సరళతను చూపిస్తుంది. ఈ జానపద డిజైన్లు నెమ్మళ్ళు, ఏనుగులు, గుర్రాలు, కొలిచే గిన్నెలు, దీపారాధనలు తయారు చేస్తారు. వీటికి ఎక్కడా ఒక అతుకు కూడా ఉండదు. ప్రపంచంలో ఇటువంటి కళ ఇది ఒక్కటే ఉంది. తయారీ విధానం. ఈ కళలను మైనపు పూత ద్వారా తయారు చేస్తారు. ఈ డోక్రా కళలను దృఢమైన పూత మరియు బోలు పూత పద్ధతి ద్వారా తయారు చేస్తారు. మొదటగా బంకమట్టిని ముద్దలా తయారు చేస్తారు. మనకు కావలసిన ఆకారంలో మలుచుకోవాలి. ఆ ఆకారంపై మైనపు పూత పూయాలి. ఆ మైనపు పూతపై కావలసిన డిజైన్లు చేస్తారు. ద్రవరూపంలో ఉన్న బంకమట్టికి కొంత తేనె మైనం మరియు డమర బరియాన్ టాలిస్ అనే చెట్టు నుంచి వచ్చే సజ్జరసం మరియు గింజల నుంచి వచ్చిన నూనె కలుపుకోవాలి. బంకమట్టిని ముద్దలా కాకుండా ద్రవరూపంలో తయారు చేసి ఈ మైనపు పూత పొయ్యాలి. బంకమట్టి పొరపై మైనము కరగడానికి సూది ద్వారా చిన్న రంధ్రం చేసుకోవాలి. ఈ బొమ్మను మంటలో కాల్చాలి. ఇలా కాల్చడం వల్ల మైనం కరిగి పైన ఉన్న బంకమట్టి పొర అచ్చులా పనిచేస్తుంది. బంకమట్టిపై పెట్టిన రంధ్రం నుంచి కరిగించిన లోహం పోయాలి. ఈ లోహం కరిగించిన మైనపు రూపం దాలుస్తుంది. చల్లబడిన తరువాత బంకమట్టి పొర పగలగొట్టి శుభ్రం చేయడం ద్వారా చివరికి డోక్రా బొమ్మ తయారవుతుంది. కంచు కాస్టింగ్. కాంస్యం రాగి మరియు టిన్ మిశ్రమం ద్వారా ఏర్పడిన ఒక మెటల్. తెలంగాణ రాష్ట్రంలో శిల్పారామం ఈ హస్తకళ వస్తువులకు వేదికగా ఉంది. వీరు దేవతా విగ్రహాలు, నటరాజ విగ్రహం, అలంకరణ వస్తువులు సాధారణంగా తయారు చేస్తారు. కంచు కాస్టింగ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తయారీ విధానం. మొదట కళాకారుడు కావలసిన పరిమాణం గల శిల్పాలను నూనెతో కలిపిన బంకమట్టితో తయారు చేస్తారు. ఈ నమూన పొరపై సున్నపు తేటతో లేదా రబ్బరు వంటి పదార్థాలతో అచ్చులను తయారు చేస్తారు. ఈ అచ్చులతో మైనపు ఆకృతి తయారు చేస్తారు. ద్రవరూపంలో ఉన్న కంచును పోయడానికి మైనపు స్తూపాన్ని వస్తువులను అమర్చుకుంటారు. తరువాత శిల్పాన్ని తలక్రిందులుగా చేసి దానిపై పిగాలి పోత పోసి కాల్చాలి. ఇలా కాల్చడం ద్వారా మైనము కరిగి పైభాగంలో ఉన్న గొట్టం ద్వారా బయటకు వచ్చిన వెంటనే ద్రవరూపంలో ఉన్న కంచుని గొట్టాల ద్వారా పోయాలి. చల్లబడిన తరువాత పైన ఉన్న పిగాలి పొరని పగలగొట్టి శుభ్రపరచడం ద్వారా చివరికి కంచు శిల్పం తయారవుతుంది. బంజారా నిడిల్ క్రాఫ్ట్. బంజారాలు సూదిదారంతో అద్భుతమైన కళాఖండాలను సృష్టిస్తారు. రేఖాగణిత కాంబినేషన్తో త్రిభుజాలు, వజ్రాకారం మరియు చతురస్రం ఆకారంలో కుట్టుపని చేయడం ఈ క్రాఫ్ట్లో కీలక భాగం. రంగురంగుల దారాలను ఉపయోగించి సజీవమైన చేతి ఎంబ్రాయిడరీ ఉత్పత్తులు తయారు చేస్తారు. తలుకులు, అద్దాలు, పూసలను ఉపయోగించి జటిలమైన డిజైన్ను ఆకర్షణీయంగా చేస్తారు. గొలుసు కుట్టు, హెరింగ్ బోన్ కుట్టు, లఘు మరియు దీర్ఘమైన కుట్టుతో తయారు చేస్తారు. అంతేకాక స్కర్ట్లు, కుషన్ కవర్లు, సంచులు, జాకెట్ ముక్కలు, దుస్తులు, బెడ్షీట్లు మరియు దిండు లాంటివి రంగురంగుల దారాలతో తయారు చేస్తారు. ఇప్పటికీ ఈ బంజారా ఎంబ్రాయిడరీ కొనసాగుతూనే ఉంది. విన్నారు కదా శ్రోతలు, తెలంగాణ హస్తకళల గురించి వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విన్నాం. గత వారం మొదటి ప్రశ్న, మాధురి నృత్యంలో లోపలి వృత్తంలో ఎవరుంటారు? ఏ పురుషులు, బి స్త్రీలు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి స్త్రీలు. గత వారం రెండవ ప్రశ్న, ఒగ్గు కథలో ఒగ్గు అంటే ఏమిటి? ఏ గిన్నె, బి డమరుకం? ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి డమరుకం. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు వి నాగేశ్వరరావు నర్సాపురం, జిఎస్ దేవి జోగిపేట్, ప్రభాకర్ హనంకొండ, డాక్టర్ ఎస్ స్వరూప దోమల్గూడ, ఎం పురుషోత్తం రంగారెడ్డి. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు డాక్టర్ రామ్మూర్తి హైదరాబాద్. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరు ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విన్నాం. ఈ వారం మొదటి ప్రశ్న, జింక్ సల్ఫేట్ ను వరి పొలంలో ఎకరానికి ఎన్ని కిలోలను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి? ఏ 20 కిలోలు, బి 30 కిలోలు. ప్రశ్న మరోసారి, జింక్ సల్ఫేట్ ను వరి పొలంలో ఎకరానికి ఎన్ని కిలోలను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి? ఏ 20 కిలోలు, బి 30 కిలోలు. ఈ వారం రెండవ ప్రశ్న, వేరుశనగ పంటలో తాలుకాయలు ఏ పోషక లోపం వలన వస్తాయి? ఏ మెగ్నీషియం, బి కాల్షియం. ప్రశ్న మరోసారి, వేరుశనగ పంటలో తాలుకాయలు ఏ పోషక లోపం వలన వస్తాయి? ఏ మెగ్నీషియం, బి కాల్షియం. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్, మరోసారి 9550704672కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు, ధన్యవాదములు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.